సర్వము కనుదట సందేహమై ఏ కరుణావార్తి. ఓ కరుణా సముద్రుడా, జీవులు కష్టంలో ఉన్నప్పుడు రక్షించమని ప్రార్థిస్తే ఆ ప్రార్థన నీకు అందుతుందని నువ్వు వింటావని పెద్దలు చెప్పారు. జీవుల మాటలు వినేవాడివైతే ఈ జీవుడు ఇంత వేదనతో పిలుస్తూ ఉంటే వినవా, దగ్గరికి రావా? వెళ్ళకూడని చోట్లకు కూడా వెళ్ళి, పనికి మాలిన నీచమైన ప్రదేశాలలోకి, మలభూయిష్ట ప్రదేశాల్లోకి కూడా వెళ్ళి రక్షిస్తావని విన్నాను. శరణార్థులు వాసుదేవ అని పిలవగానే ఓయ్ వస్తున్నాను అని ఓ అని శబ్దం చేస్తావని, సమాధానమిస్తావని విన్నాను. అంతా చూస్తావని విన్నాను. ఇలా అంతా చూస్తావని, రక్షిస్తావని అన్నారు. కానీ ఇప్పుడు నువ్వు రాకపోవటం వల్ల సందేహమవుతోంది, నాకు అనుమానం వస్తున్నది, నేను విన్నది నిజమా కాదా అది తేల్చి చెప్పు. ఓ కమలాక్ష, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర, కుయ్యోక వియోగి వంద్య సుగుణోత్తమవో శరణాగతామరానోకహవో మునీశ్వర మనోహరవో విమల ప్రభావ రావే కరుణింపవే తలపవే శరణార్థిని నల్నుగావవే. ఓ పద్మాక్ష, నీ కళ్ళు తామర పువ్వు రేకులు, వర్షాకాలంలో తామర పువ్వు రేకుల నుంచి నీళ్లు పడినట్టుగా మాలాంటి వాళ్ళ కష్టాలు చూస్తే నీ కళ్ళల్లో నీళ్లు తిరిగి వస్తాయట, అందుకే నిన్ను పద్మాక్షుడు అంటారు. ఏవి నీ కళ్ళల్లో నీళ్లు? వరాలిచ్చేవాడా, శత్రువులను నాశనం చేసేవాడా? అసలు ఇంతెందుకు, నీకెవడూ శత్రువు లేడు, మిత్రుడు లేడు, అంతా ఒకటేట. అటువంటి నీవు రక్షించు బాబోయ్ అంటే ఎందుకు రావు? కుయ్యి పెడుతున్నాను అన్నాడు, అంటే మొర పెడుతున్నాను. ఓ కవుల చేత, యోగుల చేత నమస్కారాలు అందుకునే ప్రభువు నన్ను వచ్చి రక్షించు. ఓ సుగుణాల రాశి, నీకు నమస్కారం. మునీశ్వరులం మనస్సుల్లో ఉండేవాడివి నీవు, నీకు నమస్కారం. నన్ను శరణార్థిని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాణ్ణి రావే, కరుణించవేమిటి, ప్రాణాలు ప్రసాదించవేమిటి, నువ్వే దిక్కంటున్నాను, శరణు శరణు రక్షించు ప్రభు అంటున్నాను. మాధవ పురుషోత్తమ రక్షించు. ఇక నా శరీరంలో ఓపిక పోయింది, ప్రార్థన చేసి చేసి ఎంత పూర్వం యుద్ధం చేసి నీరసించాను, ఇప్పుడు అరిచరిచి శోష వస్తున్నది. లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులు ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే, తను ఉండశల్ శ్రమం బయ్యడి నీవే తప్ప ఇతఃపరం బెరుగమన్యం పందగుందీను నిన్ రావే ఈశ్వర కావవే వరదా సంరక్షింపు భద్రాత్మక. నా శరీరంలో ఇక ఎంత కూడా బలము లేదు, ఈ మొసలితో యుద్ధం చేసి పోరాడి జయించగలననే ఓపిక పోయింది, శరీరంలో సత్తా అంతా సన్నగిల్లిపోయింది, లావు తగ్గిపోయింది, లావు అంటే బలం తగ్గిపోయింది, ధైర్యం సన్నగిల్లింది, యుద్ధం చేసే ఓపిక లేదు, ధైర్యము లేదు, ప్రాణములు ఉన్న చోట ఉండకుండా పైకి లేచిపోతున్నాయి, మూర్ఛ వస్తోంది, శరీరం అలిసిపోయింది, శ్రమ ఎక్కువైపోయింది. నీవు తప్ప నాకు మరొక దిక్కు లేదు, పరమాత్ముడు తప్ప నన్ను రక్షించేవాడు మరొక్కడెవడూ లేడు, నన్ను మన్నించు, దీనుణ్ణి కాపాడు, రావయ్యా ఈశ్వర, వరాలిచ్చే ప్రభువురా, సంరక్షించు, అందరికీ శుభమిచ్చే పరమాత్మను, భద్రాత్మకుడు, అందరికీ శుభమిచ్చువాడు, అటువంటి నువ్వు నన్ను రక్షించవా అని పరిపరిపి రథాలుగా ప్రార్థించి, ఇంకా ప్రార్థించడానికి ఓపిక లేక తొండంతో ఒక తామర పువ్వుని పీకి ఆ తామర పువ్వుని పైకి ఎత్తి తొండం అలా పెట్టు నిట్టూర్పులతో ఉండిపోయాడు. ఇంకా అక్కడితో ప్రార్థన కూడా పోయింది. ఇంతవరకు వాచా ప్రార్థించాడు, ఇప్పుడు వాక్కు పోయి అంతర్ముఖం అయిపోయింది అనమాట. అలా దీనంగా పైకి అలా తొండం పెట్టి ఉండిపోయాడు. ఆ సమయంలో ఈ ప్రార్థన ఎంతమందో వింటున్నారు. ఆ వింటున్న వాళ్ళు ఎవరూ కూడా ఆయన రక్షించడానికి ఒకడు రాడు. ఎందుకంటే అమ్మ ఎన్ని గుణములు చెప్పాడు ఈయన, ఎన్ని రకాలుగా ప్రార్థించాడు, వేదముల స్వరూపుడైన అంత గొప్ప వ్యక్తులం మనం కాము, మన శరీరములు సంపూర్ణ విభుత్వంతో కూడినవి కావు, ఆయన సర్వలోకపాలకుడు, సృష్టి స్థితిలయాలకు మూలకారకుడు, ఆది మధ్యాంతరహితుడు అంటున్నాడు. ఈ శక్తి మనలో లేదని బ్రహ్మ మొదలైన వాళ్ళు అడ్డం పడలేదట. విశ్వమయ్యతలేమి వినియు నోరకుండి రంభుజాసనాదులడ్డు పడక, విశ్వమయుడు విభుడు విష్ణుడు జిష్ణుడు భక్తియుతున గడ్డు పడదలంచే, మాలో విశ్వమయత్వం లేదు, విశ్వమంతా వ్యాపించి ఉండే శక్తి లేదు. అందువల్లే మేము ఆ గజేంద్రుణ్ణి రక్షించడానికి అనర్హులం అనుకుని, ఈ ప్రార్థన మనది కాదనుకుని, ఇది రాంగ్ నెంబర్ అనుకుని, మాట వరస కూడా బ్రహ్మ ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు ఈ గజేంద్రుణ్ణి రక్షించడానికి రాలేదు. నిజానికి వాళ్ళు తలుచుకుంటే ఏనుగును రక్షించడం పెద్ద కష్టం కాదుగా, కానీ ఇంత గొప్ప స్తోత్రం మన కోసం కాదు. కాబట్టి మనని కానప్పుడు, మనల్ని పిలవనప్పుడు మనమెందుకు వెళ్ళడం, మనం అనవసరంగా లేనిపోని ఇరుక్కోవడం ఎందుకు అనుకుని ఎవరికి వాళ్ళు ఊరుకున్నారు. ఆ సమయంలో ఈ ప్రార్థనమంతా అంగీకరించిన పరమాత్ముడు ఒక ఆయన ఉన్నాడు. ఈయన ప్రార్థించేది నన్నే, ఈ గుణములన్నీ నావే అని ఆ గుణములను స్వీకరించి రక్షించడానికి బయలుదేరాడు. ఆయనే జయము తప్ప అపజయము ఎరగనటువంటి వాడు, సర్వవ్యాపకుడు, అనంతుడు, విష్ణుడు, విశ్వవిభుడు ఆయన. అందువల్ల ఆయన ఏం చేశాడు, ఈ భక్తుడు ఇందాకటి నుంచి దీనముగా పిలుస్తున్నాడని టక్కన భక్తుడిని రక్షించడానికి లేచాడు. ఆ లేచే సమయంలో దొరక్క దొరక్క ఆయనకు కొంచెం ఖాళీ దొరికిందిట. అందుకని ఏం చేశాడు, వైకుంఠపురంలో ఆయనకు ఒక నగరం ఉంది, ఆ నగరంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఏమి అద్భుతమైన చిత్రీకరణ చేశారండి పోతన గారు ఆ పూర్వ దృశ్యాన్ని. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సరఃప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగునాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాలించి సంరంభియై. ఒకసారి ఆ దృశ్యం చూద్దాం. ఎక్కడో పైన ఒక వైకుంఠమని ఒక పురం ఉన్నది. ఆ వైకుంఠపురానికి ఒక రాజధాని ఉంది. ఆ రాజధాని నగరంలో నైరుతి దిక్కులో ఉన్నాడు ఆయన. నైరుతి యజమాన స్థానం కనుక అక్కడ కూడా ఒక మంచి భవనం కట్టుకుని అందులో సహజంగా ఎక్కువగా విహరిస్తూ ఉంటాడు లక్ష్మీ సమేతంగా. అక్కడ ఒక పెద్ద చెరువు ఉన్నది. ఆ చెరువులో నీరు బదులుగా అమృతం ఉన్నది, అందుకే అది అమృత సరస్సు అన్నారు. ఆ భవనం దగ్గర అమృత సరస్సు, సరస్సు చుట్టూత చంద్రకాంత శిలావేదిక. సహజంగా చెరువుకి చుట్టూత గట్టు ఉంటుందిగా, ఆ గట్టు కూడా రాయితో తయారు చేయబడిన గట్టు. ఆ రాయి కూడా మామూలు రాయి కాకుండా చంద్రకాంత శిలల చేత, చంద్రకాంత శిలలు పరిచినటువంటి వేదిక ఉన్నది చుట్టూత. ఆ చెరువు ఒడ్డు మీద చంద్రకాంత శిలావేదిక మీద కూడా కూర్చోలేదుట. ఆ వేదిక మీద కూర్చుంటే మళ్ళీ గట్టిగా ఉంటుంది లక్ష్మీదేవి కనుకుని దాని మీద ఉత్పల పర్యంక కలువ పువ్వులు పరిచాడు. ఇప్పుడు నేను వేదిక మీద కూర్చున్నాను, కింద కాకుండా ఒక ఆసనం మీద కూర్చోలేదు. అలాగే స్వామివారు కూడా వేదిక మీద కలువ పువ్వులు పరిచాడు. ఆ కలువ పువ్వుల మీద హాయిగా కూర్చున్నాడు, లక్ష్మీదేవిని కూర్చోబెట్టాడు. దొరక్క దొరక్క ఏకాంతం దొరికింది కదా. అందుకే లక్ష్మి ఎలా ఉన్నావు, చాలా రోజులైంది మనస్సు విప్పి మాట్లాడి భార్యాభర్తలను కలుసుకుని మాట్లాడి ఎంతకాలం అయిందో అని ప్రేమగా పలకరించి కొంగిలా పట్టుకున్నట్ట. ఆ కొంగు పట్టుకునే సమయానికల్లా అసలు ఆయన ఖాళీ కట్టే పెడతారా, ఆయన 5 నిమిషాలు ఖాళీగా ఉన్నారంటే ఎవడోవాడు పరిగెత్తుకు రావడమే. ఈ భూలోకం నుంచి, చిత్రకూట పర్వతం నుంచి, త్రికూట పర్వతం మీద నుంచి ఏమని పాహి పాహి, రెండు చెవుల్లోనూ ఓ ఉదర కొట్టేస్తున్న శబ్దం వినబడిందనమాట. రక్షించు రక్షించు, పాహి అంటే రక్షించు రక్షించు రక్షించంటూ ఈ త్రికూట పర్వతములో మొసలి నోటిలో పడి నానా హింసల పాలైపోయి మరణావస్థలో ఉన్న గజేంద్రుడు చేస్తున్న ప్రార్థన చెవులో పడిపోయింది. ఎక్కడో వైకుంఠపురంలో నగరిలో ఆమూల సౌధంబు దాపలపైగా భవనానికి మళ్ళీ ఆయన ఎడం వైపున మందారవనంలో, అది కూడా మందారవనం అంటే కల్పవృక్షాల యొక్క తోట మధ్యలో, అమృత సరస్సు యొక్క తీరములో చంద్రకాంత శిలావేదిక మీద కలువ పువ్వుల పానుపు మీద కూర్చుని లక్ష్మీదేవితో క్రీడిస్తున్న సమయంలో చెవులో పాహి పాహి అని పడగానే ఒక్కసారి తనను తాను మరిచిపోయి లేచిపోయాడు. సంరంభం అంటే తనను తాను మరిచి హడావిడిగా లేచిపోయాడు అనమాట. నిజంగా ఎవరైనా తన భార్యతో ఏకాంతంగా కబురు చెప్పుకుంటున్నప్పుడు బయట నుంచి కాలికి బెల కొడితే ఒళ్ళు మండిపోతుంది. ఎవడరా వీడు ఈ సమయంలో వచ్చాడు పానకంలో పొడకలా అని తిట్టుకుంటారు. అది లోక సహజం అది. కానీ ఆయన అందుకే పరమాత్ముడు అన్నారు, అన్నిటికీ అతీతుడు ఆయన. అందువల్ల ఒక్క క్షణకాలం అన్నీ మరిచిపోయి టక్కు లేచిపోయాడు. ఆ లేవడంలో కూడా భక్తుణ్ణి రక్షించాలనే కుతూహలంతో ఉన్న ఆయన పోని వెళ్ళేవాడు లక్ష్మి వెళ్ళొస్తానంటే కొంగు విడిచి వెళ్ళొచ్చుగా, ఆవిడికి చెప్పలేదట. సిరికిన్ చెప్పడు శంఖ చక్ర యుగములు చేదోయి సంధింపడు ఏ పరివారంబును చిరడు అభ్రగపతిల్ పన్నింపడు ఆ కర్ణికాంతరథం విల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీ కుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి లక్ష్మీదేవితో లక్ష్మీ వెళ్ళొస్తాను ఎవరో పిలుస్తున్నారు అని చెప్పలేదట. చెప్పే సమయం కూడా లేదు ఆయనకి. అసలు చెప్పడానికి ఆ మనస్సు అట్లాగడంలా సంపూర్ణముగా మనస్సు భక్తుని మీద కేంద్రీకరించాడు ఆయన. ఆయన అమనస్కుడై కూడా ఇప్పుడు మనస్కుడై అన్నీ మర్చిపోయి మాట వరసకు కూడా లక్ష్మికి చెప్పకుండా బయలుదేరాడు. పోనీ లక్ష్మికి చెప్పలేదు. గజేంద్రుడిని రక్షించడానికి వెళ్ళేవాడు ఆయుధాలు ధరించి వెళ్ళాలి కదా. అనేకమైన హస్తములున్నా అందులో ఒక రెండు చేతుల్లో ఎప్పుడూ శంఖం చక్రం పట్టుకోకుండా వెళ్ళాడు ఆయన. ఇప్పుడు శంఖ చక్రాలు రెండు కూడా రెండు చేతుల్లో పెట్టుకోలేదు, అంటే ఆయుధం కూడా మర్చిపోయి వెళ్ళిపోయాడు. అంత సంభ్రమంగా బయలుదేరాడు. ఆయన ఆయుధాలు పట్టుకెళ్ళకపోయినా పరివారం బోలెడు మంది ఉన్నారు, ఎవరా రండి కూడా అన్నాడా రాలా, వాళ్ళు ఎవరిని పిలవలేదు. ఏ పరివారంబును చేరడు, ఆయన చుట్టూ ఉన్న సునందుడు, నందుడు, పుణ్యశీలుడు, సుశీలుడు వంటి ఎంతోమంది సేవకుల్ని తన వెంట రమ్మని పిలవకుండా బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు ఎప్పుడైనా అభ్రగపతి మీద వెడతాడు, గరుత్మంతుని మీద. ఇప్పుడు గరుత్మంతుడైనా రావాయి నన్ను భూలోకానికి తీసుకెళ్ళు లేదా త్రికూట పర్వతం దగ్గరికి తీసుకెళ్ళు అన్నాడా, ఆయన్ని పిలవలేదు. అంటే వాహనమును కూడా సంసిద్ధం చేసుకోలేదు, ఆయన్ని రమ్మని పిలవలేదు. ఆకర్ణికాంతరథం వెళ్ళము చక్కనొత్తడు. ఈ జుట్టంతా చెవుల మీదకి పడిపోతోంది. ఎప్పుడన్నా చెవుల మీదకి జుట్టు పడుతుంటే ఆయన ఎవరినైనా రక్షించడానికి వెళ్లే ముందు ఆ జుట్టు ఇలా వెనక్కి తోసుకుంటాడట. జుట్టు పెరిగితే ఇది కూడా చక్కగా దువ్వుకుని అద్దంలో చూసుకుని బయలుదేరలేదు ఆయన. వివాద ప్రోత్థిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వేడడు. హాస్యమాడుతూ వేళాకోళమాడుతూ ఏదో మాటలు చెప్పుకుంటున్నప్పుడు లక్ష్మీదేవి కొంగుచుకున్నాడు. ఆ కొంగైనా విడిచిపెట్టకుండా కొంగు పుచ్చుకొని ఈడ్చుకుంటూ లాక్కురావడం మొదలెట్టాడు. అది వదలకుండా కొంగు విడవకుండానే వచ్చేసాడు ఆయన. ఈ విధంగా ఆయన గజ ప్రాణ అవన ఉత్సాహి అయి ఏనుగు యొక్క ప్రాణములను అవనము అంటే రక్షించాలి అనే ఉత్సాహంతో ఉన్న కారణం చేత ఏమి తనను తాను మరచి ఏ వస్తువుని వెంటబెట్టుకోకుండా ఎవరిని పిలవకుండా ఎంతెందుకు ఒక క్షణకాలంలో మతిమాలిన వాడు ఎలా అయిపోతాడో అలా అయిపోయాడు. భక్తులు పిలిస్తే ఆయన తన మతిని తాను మరిచిపోతాడట, సర్వం మరిచి వస్తాడనమాట. అన్నీ మరచి బయలుదేరాడు ఆయన. మనకి ఆయనకు తేడా ఉందిలేండి. మనం ఏదన్నా మర్చిపోయి ఇక్కడికి వస్తే ఆ వస్తువు రమ్మంటే రాదు. పరీక్షకు వెళ్ళిన వాడు ఓ పెన్ను మర్చిపోతే పక్కవాడిని అడుక్కోవలసిందే, ఆ పెన్ను ఆకాశంలో ఎగిరి రాదుగా. అది మానవ లక్షణం. అదే పరమాత్మ లక్షణము. ఆయన తన వాళ్ళని మరిచిపోయినా వాళ్ళు వదిలిపెట్టి రారు. ఆయన ఎప్పుడూ వదలకుండా ఆయన వెంటే వస్తారు. ఆయన ఏ వస్తువుని విడిచినా ఆ వస్తువు సంకల్ప మాత్రంతో ఆయన వెంట వస్తుంది. అసలు సంకల్పం లేకుండా కూడా వస్తుందట. సంకల్ప వికల్పాలకు అతీతంగా ఆయన వస్తువులు ఆయనతో కూడా ఉంటాయి. ఆయనకి ఆయన వస్తువులకి అవినాభావ సంబంధం ఉన్నది. అందుకే ఆయన అన్నీ విడిచి వచ్చినా అవి మాత్రం ఆయనే పట్టుకున్నాయి. మనం ఎప్పుడు పరమాత్మను అలా పట్టుకోవాలట వస్తువులాగా. అందువల్ల ఎలా ఎవరు ఎలా విడుతున్నారో చూడండి. తన వెంటన్ సిరి, ఆయన వెంట లక్ష్మీదేవి కొంగుచ్చుకున్నాడుగా. అందుకని విష్ణువు నడుస్తూ ఉంటే విష్ణువు వెనక లక్ష్మి ఉన్నది. లచ్చి వెంట నవరోధౌ రాతము. ఆ లక్ష్మీదేవి వెనక అంతఃపురకాంతలంతా మా అమ్మ లక్ష్మీదేవి విడుతుంటే ఆవిడికి అడుగులకి మడుగులు వద్దా, ఆవిడకి ఏం కావాలంటే అది చేద్దాము, సేవ చేద్దాము, ఆవిడకి కావలసిన వస్తువులు ఇద్దామంటూ అమ్మవారి వెనక అమ్మవారి పరివారజనం బయలుదేరారు. దాని వెంకను పక్షీంద్రుడు. ఇప్పుడు అంతఃపురకాంత సమూహం వెంట గరుత్మంతుడు ఎగురుకుంటూ రావడం మొదలుపెట్టాడు. మధ్యలో అయినా వీపు మీద ఎక్కపోతారా స్వామివారని. వాణి పొంతను ధను కౌమోదకి శంఖ చక్ర నికాయంబును. ఇప్పుడు ఆ గరుత్మంతుడి వెంట శంఖం, చక్రం, గద, పాంచజన్యం అన్నీ వచ్చేస్తున్నాయి. పాంచజన్యం అనే శంఖం, సునందం అనే ఖడ్గం, సుదర్శన చక్రం, శారంగం అనే కోదండం, లీలా పద్మం, కౌమోదకి గద, ఇవన్నీ టపటప వెనకాతలు వస్తున్నాయి. నేను 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 ఏమో ఎవరో శ్రీ మహావిష్ణువుకు ఉపయోగపడతామో, నన్నే తీసుకుంటాడేమో అని గద, నన్ను పట్టుకుంటాడని చక్రం, నన్ను పట్టుకుంటాడని శంఖం, నన్నే ఉపయోగిస్తాడని ఖడ్గం, ఇలా ఈ ఆయుధములు, ఈ పద్మాదులన్నీ కూడా పడొస్తున్నాయట ఆయన వెనక. ఆ ఆయుధములు వెనక నారదుండు నారద మహర్షి వచ్చాడు. ఆయన చక్కగా వేణు వాయించుకుంటూ ఓం నమో నారాయణాయ, మా స్వామివారు ఏం చేస్తారో చూద్దాం, ఓం నమో నారాయణాయ అనుకుంటూ ఆయన బయలుదేరాడు. ఈ నారదుని వెనుక ధ్వజినీకాంతుడు విశ్వక్సేనుడు అని ఎప్పుడూ విష్ణువుకి పక్కనే ఉంటాడు సేనాధిపతి, చేతిలో బెత్తం ఉంటుంది, వేత్రహస్తుడు ఆయన. ఆ విశ్వక్సేనుడు బయలుదేరాడు. రా వచ్చి రొయ్యన వైకుంఠపురం బునంగలుగువా రా బాలగోపాలము. ఈ విధంగా ఒకరిద్దరు కాదు, ఒకరి వెంట ఒకరు, ఒకరి వెంట ఒకరు, మొత్తం వైకుంఠంలో ఉన్న చిన్న పిల్లవాడు మొదలుకొని పెద్ద గోపాలుడి వరకు అందరూ వైకుంఠం వదిలి విష్ణువు వెంటే పడ్డారు. ఆబాల గోపాలం అనే శబ్దం అప్పటి నుంచి బాగా వాడుకలోకి వచ్చింది. పిల్లవాడు మొదలుకుని పెద్దవాడి వరకు అంతా వైకుంఠాన్ని విడిచిపెట్టి వచ్చారు. వైకుంఠం తలుపులు తీసున్నాయి, అందులోకి ఎవరు వెళ్ళరులేండి. మొత్తం అంతా విడిచిపెట్టి ఇళ్ళన్నీ అందరూ వచ్చి పడ్డారట. మొత్తం వైకుంఠం అంతా విష్ణు వెంటే ఉంది. అప్పుడు లక్ష్మీదేవి ఏమనుకుంటోంది, ఇదేమిటి, ఇప్పటిదాకా కబుర్లు చెప్పాడు, కొంగు పుచ్చుకున్నాడు, ఆ కొంగు విడిచిపెట్టకుండా ఈ కొంగుచాటు మొగుడు ఎందుకు ఎక్కడికి వెడుతున్నాడు, ఏం చేస్తాడు అనుకున్నదట. తనవేంచేయు పదంబు పేర్కొన్నాడు, తాను ఎక్కడికి వెడుతున్నాడో, ఏ ఊరు వెడుతున్నాడు, ఏ పని చేస్తున్నాడో చెప్పడే. తనవేంచేయు పదంబు పేర్కొన్నాడు, అనాథ స్త్రీ జనాల అపముల్ విననో. ఎక్కడైనా దిక్కులేని స్త్రీలు, ద్రౌపది లాంటి వాళ్ళు స్వామి రక్షించు రక్షించు అని ప్రార్థిస్తూ ఉంటే పాపం దిక్కు మొక్కు లేని స్త్రీలనే రక్షించడానికి అడుగుతున్నాడా. మృత్యులు మృత్యురించిరు కలు వేద ప్రపంచంబులం. ఎవరైనా దొంగలు, నీచులు, సోమకాసురుడి లాంటి వాళ్ళు వేదములను అపహరించి ఎత్తుకుపోతూ ఉంటే బ్రహ్మ ప్రార్థిస్తే వేద రక్షణ కోసం వెడుతున్నాడా. ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెనో. రాక్షసులు ఎవరైనా స్వర్గం మీదకి దండయాత్రకు వచ్చారా, స్వర్గం మీదకి రాక్షసులు దండయాత్రకి రాగానే రక్షించమని వాళ్ళు పిలవడం, ఈయన వెళ్ళడం సహజమే. కానీ రాక్షసులు స్వర్గం మీదకి దండయాత్రకు వస్తే ఈయన వెళ్ళేవాడు నాకు చెప్పకుండా నా కొంగు పుచ్చుకుని వెళ్ళడు, బహుశా అది కాదేమో. భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్. ఏ ప్రహ్లాదుడు లాంటి భక్తుడో తగిలుంటాడు. అలాంటి ప్రహ్లాదుడు లాంటి భక్తుడిని దుర్మార్గులైన రాక్షసులు ఎవరైనా విష్ణువు ఎక్కడున్నాడు, ఈ స్తంభంలో ఉన్నాడా, ఎక్కడున్నాడా అని ధిక్కరిస్తే ఆ భక్తుల్ని రక్షించడానికి స్తంభాదుల నుంచి బయటికి రావడం కోసం బయలుదేరాడా, ఏమిటి ఎందుకు వెడుతున్నాడో చెప్పడైనా అనుకున్నది. ఆ సమయంలో ఈయన కొంగుచ్చుకులు అవుతున్నాడు కదా, దాంతో ఈ చెవులుకున్న తాటంకములు కదిలిపోతున్నాయి. కుండలాలు, పెద్ద పెద్ద కుండలాలు ఉన్నాయి, చెవులు ఓలకులు ఇలా ఇలా కదిలి మీద పడుతున్నాయట. తాటంక చలనంబుతో భుజనటద్ధం మిల్ల బంధంబుతో శాటీ ముక్త కుచంబుతో అదృఢ చెంచత్ కాంచితో శీర్ణలాలాటాలేపముతో మనోహరకరాలగ్రోత్తరీయంబుతో కోటీందు ప్రభతో ఉరోజభర సంకోచద్విలగ్నంబుతో. ఏమి అద్భుతమైనటువంటి ఘట్టం అండి ఇది. అందుకే ఇందులో ఏ అక్షరం విడిచిపెట్టినా మనం ఆ ఘట్టానికి అన్యాయం చేసినట్టే అనమాట. చెవుల కొండలముల కాంతి, అవి చెక్కిళ్ల మీద పడి ఈ చెక్కిళ్ళు తడుక్కు తడుక్కుని మెరుస్తున్నాయట. ఈ చెవులకి ఆవిడ కుండలాలు పెట్టుకుంది, ఆ కుండలాలకి ఎర్రని రాళ్ళు ఉన్నాయి, ఈ ఎర్రని రాళ్ల కాంతి బంగారం లాంటి బుగ్గల మీద పడి ఈ బుగ్గలు కూడా ఎర్రగా మెరిసిపోతున్నాయి. బాగా ఒత్తుగా ఉంది జుట్టు, ఆ జుట్టు భుజముల మీద అటు ఇటు నడుస్తున్నప్పుడు కదులుతోంది. జుట్టు వీపు మీద నుంచి భుజాల మీద నుంచి ఇటు వెళ్ళి ఇటు వెళ్ళి కదిలిపోతుందట. ఇక ఈయన కొంగుచ్చుకు లాగుతూ ఉంటే అయ్యో వక్షస్థలం మీద ఉన్న కొంగే అని గట్టిగా కొంగుని గట్టిగా పట్టుకున్నది. ఇంకా నడుముకి వడ్డాణం పెట్టుకుంది. ఈ వడ్డాణం పరుగు పరుగును వెళ్లడంలో వదిలిపోయి మువ్వలు రాలిపోతున్నాయి. శాటీ ముక్త కుచంబుతో అదృఢ చెంచత్ కాంచితో, కాంచి అంటే వడ్డాణం, ఈ వడ్డాణం అంతా మువ్వలు రాలిపోయి వదిలిపోతున్నది. నుదురంతా చెమట పట్టింది, అమ్మకి చెమట పట్టదుగా, కానీ ఇప్పుడు పట్టిందిట భక్తుల కోసం ఆయన ఎడుతూ అంటే. దానితో ఏమైపోయింది, ఈ కుంకమంతా కూడా కరిగిపోవడం మొదలెట్టింది, ఆ రసన కింద రాలిపోతుందిట. మనోహరకరాలగ్నోత్తరీయంబుతో, ఏమి అద్భుతమైన చీర, ఆ చీర కొంగు అటూ ఇటూ కదులుతున్నది. ఆ తల్లి కూ కోటి చంద్రుల కాంతితో ఉందట, కోటిందు ప్రభతో, ఒక చంద్రుడి కాంతి కాదు, కోటి చంద్రుల వంటి వెన్నెలతో కూడిన ముఖం అది. నిజంగా ఒక చంద్రుడు పూర్ణిమ నాడు వెన్నెలు కురిపిస్తేనే మనకి చాలా ముచ్చటగా ఉంటుంది. అటువంటిది అమ్మవారి ముఖం చూస్తే కోటి చంద్రులలో నుంచి వచ్చే వెన్నెల ఆ కాంతి కనబడుతున్నది, అలా సంకోచంతో వెడుతోంది. అప్పుడు ఆవిడకి అనుమానం వచ్చింది, అసలు మా ఆయన్ని అడిగేస్తే పోలేదా, అడిగితే ఏం చెబుతాడో అనుకున్నది. అడిగదనని కడువడిదను నడిగిన తమగడు నుడువడని నడయుడుగును వెడవెడ చిడి ముడిత డబడ నడుగిడు నడుగిడ దుజడిమ నడుగిడు నడలన్. ఇందులో 25 డకారాలు ఉన్నాయి. అడుగుదామని చాలా వేగంగా ముందుకెడుతుందిట, అడిగితే తన భర్త చెప్పడేమో అని ఆ కాలు వెనక్కేసుకుంటుంది. ఈలోపు మెల్లగా వెడుతున్న ఈవిడ ఆయన కొంగుచ్చుకు లాగుతాడు, దాంతో నడవగలుగుతోంది, నడవలేకపోతోంది, తొట్టుబాటు పడుతోంది, మళ్ళీ అడుగు తీసుకుంటున్నది. దాంతో ఆవిడ నడకలో ఒక రకమైన మందగమనం వచ్చింది. మనంతట మనం వెళ్ళగలిగితే హాయిగా పెడతాం కానీ పక్క వాళ్ళు లాక్కుపోతుంటే సరిగ్గా నడవలేము. అలాంటి జడిమ జడత్వం వచ్చింది, నడవలేక చురుకుతనం తగ్గిపోయింది అనమాట, మందకొడితనం వచ్చింది. అలా ఆవిడ అడుగు వేస్తోంది, వేయలేకపోతోంది. విడిగైతే అడిగెదనని కడు వడి జను అడిగిన తన మగడు నుడువడని నడ ఉడుగున్ వెడవెడ చిడిముడి తడబడ అడుగిడు అడుగిడదు జడిమ నడుగిడు నెడలను. అలా మెల్లిగా చదివితే ఈ పద్యానికి అందం ఉండదట. అందుకని ఎంత వేగంగా చదివితే ఆ డకారాలు అంత అద్భుతంగా ఆ జడత్వాన్ని, ఆవిడ అడుగుల తడబాటుని మహాకవి గనక భక్త కవి గనక పోతం రాశారు. అడిగదనని కడువడితను నడిగిన తన మగడు నుడువడని నడయుడుగును వెడవెడ చిడిముడి దడబడ నడుగిడు అడుగిడదు జడిమ నడుగిడు నెడలను. ఇక్కడే ఒక అద్భుతం ఉందండి. నిజానికి పోతన గారు ఈ కావ్యం రాస్తున్నప్పుడు అల వైకుంఠపురంబులు అని రాశాక ఇంక తర్వాత ఆయన కలం వెళ్ళలేదని ఒక కథ ఉన్నది. ఆయన ఆత్మకథలు ఆయనే రాసుకున్నారు, శిష్యులు చెప్పారు. ఆయన అల వైకుంఠపురంబులు ఆ తర్వాత ఏం రాయాలి, ఆ ఊహ రావడంలా. ఎందుకంటే ఇది మూలంలో ఉండదు, మూలంలో ఉంటే పోనీ అనువాదం చేయొచ్చు. వైకుంఠపురంలో విష్ణు ఎలా ఉన్నాడు ఎలా వస్తున్నాడో తెలుసుకోవడానికి ఆయనకి బుర్ర పనిచేయక ఇంకా కావ్యం రాయడం మానేసి తాళపత్రముల మీద అంటే తాటాకుల మీద గంటంతో రాస్తున్నాయని గంటం అక్కడ అట్టే పెట్టి ఆ ఊళ్ళో ఉన్న రామాలయానికి వెళ్ళాడు. ఇప్పటికి కూడా బమ్మెరలో రామాలయం ఉన్నది, ఆ రామాలయానికి వెళ్ళాడు ఆయన. అక్కడికి వెళ్ళగానే వరంగల్కి దగ్గరలోనే ఉంది బమ్మెర అని, ఆ బమ్మెర వెళ్ళి తప్పక మనం ఎప్పుడో ఒకప్పుడు ఆ పోతన గారి యొక్క ఊరిని ఆ ఇల్లుని చూడొచ్చు అనమాట. అక్కడికి వెళ్ళగానే గుళ్ళోకి వెళ్ళాట, కాసేపు అక్కడ కూర్చున్నాడు. ఆయన అలా వెళ్ళాడో లేదో ఇంకో పోతన గారు ఇంట్లోకి వచ్చారు. వాళ్ళ అమ్మాయి శారద, చాలా భక్తురాలు. ఇదేంటి నాన్నగారు ఇలా బయటికి వెళ్ళి ఇంతలోనే వచ్చేశారు అనుకుంటూ కాళ్ళు కడుక్కోండి నాన్న అనేలోపు చెప్పులతో వెళ్ళిపోయాను మందిరంలోకి. ఇదేమిటి నాన్నగారు చెప్పులతో వెళ్ళిపోతున్నారంటే, ఓహో చెప్పులతో వెళ్ళిపోతున్నానా, చప్పును వచ్చాను కదా అంచేత నా చొప్పు మర్చిపోయి చెప్పులతో వెళుతున్నాను లేమ్మా అని చెప్పులు బయట ఇప్పి ఆ అమ్మాయి ఇచ్చిన నీళ్లతో కాళ్ళు కడుక్కున్నాడు. ఇంతలో మళ్ళీ వచ్చారే నాన్న అంటే, ఇందాక మర్చిపోయిన పద్యం వచ్చిందమ్మాయి రాద్దామని వచ్చాను అని గంటంతో పద్యం అంతా రాశాట. మా నాన్నగారు ఇప్పుడే వచ్చారు కదా అలిసిపోయారు పద్యాలు రాశారని ఇన్ని పాలు ఇచ్చింది వాళ్ళ అమ్మాయి, ఒక్క చుక్క తాగి చాలులే మళ్ళీ ఒకసారి గుళ్ళోకి వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయాట. ఇదేమి నాన్నగారు పద్యం రాశారు చుక్క పాలు తాగారు మళ్ళీ వెళ్ళిపోయారు అనుకుంటుంది వాళ్ళ అమ్మాయి. ఇక్కడ ఈ పద్యం ఇక్కడ రాయగానే అక్కడ పోతన గారు గుళ్ళో కూర్చున్న ఆయనకి మొత్తం పద్యం గుర్తుకొచ్చింది. ఆయన పరుగు పరుగును వచ్చాడు. వెంటనే, అమ్మాయి నేను బయట నుంచి వచ్చాను కాళ్ళు కడుక్కుంటాను నీళ్ళది అంటే, ఇదేమిటి నాన్నగారు ఇప్పుడేగా లోపలికి వచ్చారు కాళ్ళు కడుక్కున్నారు మళ్ళీ కాళ్ళు కడుక్కుంటారు ఏమిటంటే, నేను ఎప్పుడు వచ్చానే ఇందాక పద్యం వదిలేసి వెళ్ళాను పద్యం గుర్తుకొచ్చి వచ్చానన్నట్ట. పద్యం గుర్తుకు రావడం ఏమిటి నాన్నగారు, పద్యం రాసి వెళ్ళారంది అమ్మాయి. సరే ఈయనకి మతిపోయి ముందు ఆ నీళ్లు ఇయ్యని కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాడు. లోపల చూస్తే తాళపత్రం మీద అందంగా రాయబడి ఉన్నది, ఆ రాత అచ్చం ఈయన రాతలాగే ఉంది. ఈయనకి మతిపోయింది, ఏమి విచిత్రం, అమ్మాయి నేను వచ్చానా అని అడిగాడు. అవును నాన్నగారు, మీరు ఇందాక చెప్పులతో లోపలికి వచ్చారు, అప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వబోతుంటే మీరు లోపలికి వెళ్ళి మళ్ళీ కంగారు పడి వెనక్కి వచ్చి అప్పుడు చెప్పులు బయట విడిచిపెట్టి కాళ్ళు కడుక్కున్నారు పద్యం రాశారు నేను పాలు ఇచ్చాను ఓ చుక్కదా ఇక్కడే పెట్టారు చూడండి అనగానే, ఎంత అదృష్టవంతురాలు అమ్మా ఇప్పుడు అర్థమైంది నాకు, ఈ పద్యం ఎలా రాయాలో తెలియక బాధపడుతూ అంటే నేను గుళ్ళో గడితే నా బదులు నా రూపంలో వచ్చి పద్యం అంతా రాసి పెట్టిపోయాడు తల్లోయ్, ఆయన్ని నేను ఇంత పుస్తకం రాసి చూడలేకపోయాను, మా అమ్మాయి కనుక నువ్వు చూడగలిగావు, అదేమిటో ఈ దేవుడండి, అసలు ఇంత పురాణం చెప్పే మాకు కనబడ్డం మా పిల్లలకు కనబడతాడు, అదే ఆయన లక్షణం ఏమిటో తెలియదు కానీ. అందుకని పోతన గారికి కనబడలా, వాళ్ళ అమ్మాయికి కనబడ్డాట శారదకి. ఎంత అదృష్టవంతురాలమ్మా అని అప్పుడు ఆ పాలు తాను తన భార్య తన కొడుకు మల్లన్న అందరూ ప్రసాదంగా సేకరించారు. ఆ పాలు ఉన్నాయట, ఆ మాధుర్యం నా జీవితంలో అనుభవించలేనన్నాడు ఆయన. ఆ మాధుర్యం అపూర్వమైన మాధుర్యం, అవర్ణనీయమైన మాధుర్యం. ఏ తీపిని దాంతో పోలుస్తారండి? పాలు మేగడల కన్నా పంచదార చిలకల కన్నా ఓ రామనీ నామెంత రుచిరా అని మహాత్ములు పాడలా. మరి రాముడి నామమే అంత రుచిగా ఉంటే ఆ రాముడు తాగి విడిచిపెట్టిన ప్రసాదానికి ఎంత రుచి ఉంటుంది? అందుకే అసలు తప్పక మనం రామనామస్మరణ చేసి ఆయనకి నివేదన చేసి ఆ పాలు తాగితే చాలన్నాడు. ఆ పాలు తాగి తక్కిన కావ్యం పూర్తి చేసిన మహా ధన్యజీవి పరమభక్తుడు భాగవతోత్తముడు పోతన గారు. అందుకే ఆయన రాసే పద్యాలన్నీ ఎక్కడ ఒక్క అక్షరం విడిచిపెట్టకుండా చెప్పే భాగ్యం ఇన్నాళ్ళకి ఎందుకు వచ్చిందంటే 40 రోజులు ఉంది కనుక. ఇదే బయట అయితే అరగంటలో చెప్పాలి, గంటలో చెప్పాలి, ఇక్కడ మనకు ఆ వెంగలేదు. ఆవిడ యొక్క రూపమంతా ఆ నడకంతా వర్ణించాడు ఆయన. అడిగదనని కడు వడిదను నడిగిన తన మగడు నుడువడని నడ యుడుగుల్ వెడవెడ చిడిముడి దడబడ అడుగిడు అడుగెడదు చెడిమని అడుగిడు నడలను. ఇప్పుడు ఇంకో తమాషా వచ్చిందిట. అమ్మవారిని స్వామివారు లాక్కుపోతున్నారు, ఆవిడ వస్తోంది. ఆకాశ మార్గంలో కదా వాళ్ళు వస్తున్నారు. ఆ ఆకాశంలో స్వర్గం దగ్గరకు వచ్చారు. స్వర్గంలో నందనవనం ఉన్నది. ఆ నందనవనంలో పువ్వుల మీద ఉన్నటువంటి తుమ్మెదలన్నీ అమ్మవారిని చూశాయి. స్వర్గంలో ఉన్న పువ్వుల కంటే ఇదేదో కొత్త పువ్వు అనుకున్నాయట. అమ్మవారి ముఖం వారికి వాళ్ళకి ఎలా కనబడింది? లక్ష్మీదేవి ముఖం తామర పువ్వు, ఎర్ర తామర పువ్వులో ఉందన్నమాట. నిటలాలకములంట నివుర జుమ్ జుమ్మని మొసరు తేటులు నిండ ముఖ సరోజము నిండ మొసరు తేటులు. పాపం ఈ తుమ్మెదలండి పరుగు పరుగును వచ్చేసి ఆహా ఎంత పెద్ద తామర పువ్వు, ఎర్రగా బంగారపు రంగులో ఉంది, ఈ తామర పువ్వులోంచి తేనె వస్తుంది అంటే ఆవిడ మాట్లాడుతుంటే లోపల నుంచి లాలాజలం వస్తుందనమాట. తడబాట్లో ఉండడం వల్ల ఒక రకమైన లాలాజలం వస్తుంది. ఆ లాలాజలాన్ని ఆ ఉమ్ముని తేనె అనుకున్నాయి తుమ్మెదలు. అందుకని ఈ తుమ్మెదలన్నీ పరుగు పరుగునొచ్చి అమ్మవారి ముఖం అనే తామర పువ్వు మీద వాలి ఆ నోట్లో దూరుతున్నాయట, ఆ నోట్లోంచి తేనె తాగడం కోసం. అసలు వాటికి ఒక యోగ జాతకమేగా మరి, ఈ నోట్లోకి పెడుతూ ఉంటే అమ్మంది లక్ష్మీదేవి ఇది తామర పువ్వు కాదే బాబు, నా ముఖం మరీ బొత్తిగా నా ముఖమే తామర పువ్వులా కనబడుతుందా, నోట్లో దొరకండి ఇబ్బంది, ఇది తేనె కాదు లాలాజలం అని ఆ తుమ్మెదల్ని అలా తోలిందిట. అళ్ళుల దోపగా చిల్క నల్ల నల్ల నజేరి ఓష్ఠ బింబద్యుతులొడి అనురుకు. ఇంతలో ఏం జరిగింది? మొత్తం మీద తుమ్మెదల్ని పక్కకి గింటింది మీద వాలకుండా. ఆ ఉద్యానవనంలో ఉన్న చిలుకలు పరిగెత్తుకొచ్చాయి. చిలుకలకి పండిన దొండ పండు అంటే ఇష్టం. అమ్మవారి పెదవులు పండిన దొండ పండులో ఎర్రగా ఉన్నాయి. అందుకే మన పెద్దలు బింబాధరము అనేవారు. బింబ అంటే దొండ పండు, పండిన దొండ పండుని బింబం అంటారు. అధరం అంటే పెదవి, బింబాధరము అంటే ఎర్రని పండిన దొండ పండు లాంటి పెదవులు. అమ్మ పెదవులు ఎర్రని దొండ పండులు అనుకుని అవి పొడుచుకు తినడానికి ఈ నందనవనంలో ఉన్న చిలుకలు వచ్చాయి. ఒకదాన్ని గెంటితే తుమ్మెదల్ని చిలకలు వచ్చాయి. ఈ చిలకలు పెదవుల మీద వాళ్తుంటే అబ్బా రామచిలకల్లారా తప్పుకోండి అని అమ్మవారి చేతిలో చిలక ఉంటుంది చూశారుగా మీరు, కిరపాణి. ఆ చిలకల్ని పక్కకి గెంటింది. సుఖముల దోలంగా చెక్షుర్మీలములకు మందాకిని పాఠీన లోకమెగచు. ఈ చిలకల్ని గెంటితే అక్కడితో గండం గట్టెక్కలేదట. ఆకాశం నుంచి కిందకి గంగానది ప్రవహిస్తుంది. స్వర్గం నుంచి కిందకు వస్తుంది కదా గంగానది. ఆకాశ గంగలో చేపలున్నాయి. ఆ ఆకాశ గంగలో ఉన్న చేపలు ఆకాశంలో వెడుతున్న అమ్మవారు లక్ష్మీదేవిని చూశాయి. అమ్మవారు లక్ష్మీదేవి ముఖంలో కళ్ళు కనబడ్డాయి. ఆ కళ్ళు చేపల కింద కనబడ్డాయి వాటికి. అందుకని ఆ చేపలు పరిగెత్తుకుంటూ వచ్చి ఓహో మనం మగ చేపలం, ఇవి ఆడ చేపలు అనుకుంటూ పరుగు పరుగును వచ్చాయి. అంటే అమ్మవారి కళ్ళు మీనముల వలె ఉన్నాయి. అందుకే మీనాక్షి, చేపల వంటి కళ్ళు కలిగినది అమ్మ. అందుకని చేపలు వచ్చి ఈ చేపల దగ్గరికి రాగానే చేపల్లారా ఎన్నింటిని పక్కకి గంటను, ముఖం తామర పువ్వు అనుకునేమో తుమ్మెదలు వచ్చాయి అక్కడికి ఆ బెడద వదిలించుకున్నాను, చిలకలు వచ్చాయి పెదవుల్ని పొడవబోతుంటే వాటిని తొలగించుకుని ఆ గండం నుంచి బయటపడ్డాను, ఇప్పుడు మీరు వచ్చి నా కళ్ళే చేపలు అనుకుని కళ్ళ మీద పడుతున్నారు, ఇవి కళ్ళు కాదు మీరు పడగొట్టి పుళ్ళు చేయకండి అని వాటిని గెంటింది. మీన పంక్తిని దాట మెయి దీగతో రాయ శంపాల తల్లు మింట సరణి గట్టు. ఇంతలో మళ్ళీ ఏం జరిగిందిట? ఈ చేపల్ని పక్కకు తోలింది ఆవిడ. ఈవిడ శరీరము విజ్జుల్లతలాగా సౌదామినిలాగా అంటే మెరుపు తీగలం ఉంది. అమ్మవారి శరీరం నిజంగా బంగారపు రంగులో మెరుపు తీగలం ఉంటుంది. ఆకాశంలో మేఘాలున్నాయి, మేఘాల్లో మెరుపు తీగలున్నాయి. ఆ మెరుపు తీగలు ఏమనుకున్నాయంటే మనమే మెరుపు తీగలు అనుకున్నాం. మనకంటే గొప్ప విలువైన బంగారపు రంగులో ఉన్న కొత్త మెరుపు తీగ వస్తోంది. ఈ మెరుపు తీగకి ఎవరో చీర కూడా చుట్టారు. అందుకే తీగలా ఉందంటారు ఆడవాళ్ళని పూర్వం. చీర చుట్టబడిన మెరుపు తీగలా ఉందనేవారు అనమాట. అమ్మవారు చీర చుట్టుకున్న మెరుపు తీగలా ఉందిట. అందుకని మెరుపు తీగలన్నీ ఆవిడ దగ్గరికి వచ్చాయి. అప్పుడు ఆవిడేమంది, బాబోయ్ నేను మెరుపు తీగని కాదు, నిజంగా అమ్మవారిని పొండని వాటిని గెంటింది. శంపలను జయంప చక్రవాకంబులు కుచయుగంబు దాకి క్రొవ్వు చూపు. ఇంతలో ఆకాశంలో చక్రవాక పక్షులు ఉన్నాయి. చక్రవాక పక్షులు స్త్రీల యొక్క వక్షోజాల్లో ఉంటాయి. అందుకని అమ్మవారి యొక్క స్తనములను చూచి ఇవి చక్రవాక పక్షులేమోనని చక్రవాకాల దగ్గరకు వచ్చాయిట. అప్పుడు ఆవిడ చక్రవాకాలని ఇది కాదు బాబోయే అని గెంటింది. ఈ విధంగా మెల్లత మొగిలు పిరుది మెరుగు తేవయు బోలే జలదవర్ణు వెనుక చనియుడు నపుడు. శ్రీ మహావిష్ణువు వెనక అమ్మవారు పెడుతూ అంటే ఇంత గజిబిజి అయిపోయింది. నల్లని మేఘంలాగా స్వామివారు, వెనక మెరుపు తీగలాగా అమ్మ అలా ప్రయాణం చేస్తున్నారు. ఇంతలో దేవతలు చూశారు, ఓహో ఎక్కడో ఒక్క ఏనుగు నారాయణుణ్ణి రమ్మని పిలిస్తే, ప్రార్థిస్తే, ప్రాణరక్షణ కోసం ఆయన్ని పరిపరి విధాలుగా అభ్యర్థిస్తే ఏ చక్రాన్నో పంపక స్వయముగా రక్షించడానికి వస్తున్నాడా స్వామి అనుకుని వినువీధిలో ఉన్న దేవతలు సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణుణ్ణి కరుణావర్ధిష్ణుణ్ణి యోగీంద్ర హృద్దన వర్ధిష్ణుణ్ణి సహిష్ణుణ్ణి భక్తజన బృంద ప్రాభవాలంకరిష్ణుణ్ణి నవోఢోల్లసదిందిరా పరిచరిష్ణుణ్ణి జిష్ణుణ్ణి రోచిష్ణుణ్ణి విష్ణుణ్ణి చూచి ఓం నమో నారాయణాయ అని నమస్కరించారు. ఆయన రాక్షసుల ప్రాణములు తీస్తాడు, యోగుల హృదయములలో తిరుగుతాడు, వారికి అభివృద్ధి కలిగిస్తాడు, ఇందిరాదేవి యొక్క పరిచర్యలు అందుకుంటాడు, జయమే పొందుతాడు, సహనగుణం కలిగిన వాడు. అటువంటి పరమాత్ముణ్ణి విష్ణుణ్ణి చూచారు. చూచి అదిగో చూచారా హరి, హరి వెనకాలే ఉన్నది లక్ష్మి, లక్ష్మి వెనకాలే చూచారు అంతఃపుర కాంతలు, ఆ వెనక శంఖచక్రనికాయం, ఆ పక్కన భుజంగధ్వంసియున్వాడే పాముల్ని పీక్కు తినేటటువంటి పరమ పూజ్యుడు గరుత్మంతుడు అడుగో అడుగో నారదుడు అడుగో పరివారం అంటూ వేల్పులు ఓం నమో నారాయణాయేతి నిస్సనులై మృక్కిరి మెంట హస్తి దురవస్థావక్రికిన్ చక్రికిన్. వారంతా వెంటనే ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అంటూ స్తోత్రం చేస్తూ పరిపరి విధాలుగా ఆయనని పిలిచి ఆయనకి నమస్కరించి పువ్వుల వర్షం కురిపించి ఆశీర్వదించమన్నట్టుగా తల ఉంచారు.